శ్రీమతి రామానుజాయ నమః. ప్రియ భాగవత మైత్రి సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 త్రిదండ్రి శ్రీ రంగరామానుజీయర్ స్వామివారు మన యందు అపారమైన వాత్సల్యంతో తాము దర్శించిన మన భారతదేశ పర్యటనలోని అనేక క్షేత్రాలని తెలియజేస్తూ ప్రస్తుతము తమిళనాట ఉన్నటువంటి దివ్యదేశాలని ఒక్కటి మనకి దర్శింపజేస్తూ ఉన్నారు. నిన్నటి వరకు 55 భాగాలు పూర్తి అయ్యాయి. ఈవేళ 56వ భాగం. 56వ భాగం ఇప్పుడు ప్రారంభమవుతోంది. ముందుగా స్వామివారి ఈ దాసోహాలు. కాశ్యపాన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. ప్రియ భాగవతోత్తములారా, పాండవదూత ఈ దివ్యక్షేత్రానికి చేరుకున్నారు స్వామివారు. ఇది కాంచీపురంకి దగ్గరలో ఏకాంబరేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో ఉంటుంది అని తెలియజేస్తూ అక్కడ వేంచేసి ఉన్నటువంటి పాండవదూతర్ అనబడే కృష్ణ పరమాత్మ చరమ శ్లోకాన్ని మనకి తెలియజేస్తున్నారా అన్నట్లున్నది అని చెప్పారు. ఆ తర్వాత ఇలా కొనసాగిస్తూ ఉన్నారు గ్రంథంలో. సావధాన చిత్తులై యథావకాశం ఆలకించండి. అద్భుతమైన శిల్పం మనం చూస్తున్నాం. స్వామివారి విశాల నేత్రాలు భౌతిక ప్రపంచంలోని విషయవాసనలకి లొంగిపోయిన మనను చూచి చిరునవ్వు నవ్వుతున్న వైనం స్పష్టంగా తెలుస్తుంది. శ్రీపాదముల శ్రీహస్తముల నఖముల తీరే అబ్బా అనిపిస్తుంది. అంత పెద్ద విగ్రహం కనుక కాబోలు వస్త్రధారణ చేయించరు. శిల్పంలోనే వస్త్రపు తీరుగా డిజైన్ వచ్చేసింది. ఎవరికి సాధ్యం 25 అడుగుల మూర్తికి వస్త్రధారణ చేయించడం అని అనిపించింది. ఇక తైలకాప్పు అంటే నూనెతో అలిమి రక్షణ చేయించడం. సంవత్సరానికి 2 మార్లు చేస్తారట. అంటే 70,000 రూపాయలు నూనె ఖర్చే అవుతుందట ఒక్కసారికి. సేవించి తీరవలసినటువంటి మూర్తి వీరు తూర్పుముఖంగా కూర్చొని ఉంటారు. ఈ పక్కని సుదర్శన నారసింహల సన్నిధులు కూడా ఉన్నాయి. పాండవదూతగా కౌరవ సభకి వెళ్ళినప్పుడు కౌరవులు చేసిన కుత్సిత ప్రణాళికను భగ్నం చేసి తన విశ్వరూపాన్ని ప్రదర్శించిన సంఘటన ఇది అన్నమాట. ఈ ఆలయం అంటే కంచికామకోటి పీఠాధిపతులు పరమాచార్యులు అనబడే చంద్రశేఖర సరస్వతుల వారికి చాలా ఇష్టంగా ఉండేది. వారు జీవించి ఉన్న రోజులలో తరచుగా వచ్చి కూర్చుంటూ ఉండేవారు. 2 లక్షల రూపాయల ఖర్చుతో దీని జీర్ణోద్ధరణ కూడా వారే చేయించారు. ప్రస్తుతం ఆలయం బాగానే ఉంది. ప్రశాంతంగా చక్కగా అర్చనాదులు జరుగుతున్నాయి. ఇక్కడ అర్చకులు అండంగరాచార్య స్వామివారి బంధువర్గమే. యజ్ఞమూర్తి అంటే అరుళాల పెరుమాళ్ ఎంబెరుమానారు కదా, వారి అర్చామూర్తిగా ఉన్న దివ్యదేశం కూడా ఇది అవడం మరొక విశేషం. ఇక్కడ ఇక కూరం గ్రామం చేరుకున్నాం. ఆ కూరం గ్రామం విశేషాలు ఆలకించండి. పాండవదూత పెరుమాళ్ళని సేవించిన తర్వాత సుమారు 1/2 గంట ప్రయాణం చేశాం. గతుకుల రోడ్డు మీద ఈ గ్రామాన్ని చేరడానికి కూరత్తాళ్వాన్ అనే పరమభాగవతోత్తములు అవతరించిన గ్రామం అవడమే ఇది. రామానుజుల వారికి ప్రథమ శిష్యులుగా చెప్పుకోవచ్చు వీరిని. పరమసాత్వికులు, వైరాగ్య సంపన్నులు, పరాశర భట్టర్ వ్యాసభట్టరులకు తండ్రిగారు వీరే. గ్రామంలో కేశవ పెరుమాళ్ళ ఆలయం ఉంది. అందులోనే కూరత్తాళ్వార్ల అచ్చామూర్తి సన్నిధి ఉంది. 2 రోజులలో వారి తిరునక్షత్రం ఉందట కనుక తిరుమంజనం ఏర్పాట్లు అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. అక్కడి వారు చాలా ఆప్యాయంగా అర్చకులందరూ మమ్మల్ని పలకరించి తిరునక్షత్రం అయ్యే వరకు ఉండమని కోరారు. కానీ అవకాశాలు లేవు కనుక మేము అంగీకరించలేదు. అక్కడ ఉన్నంతసేపు కూరత్తాళ్వాన్ వైభవాన్ని తలుచుకుంటూ ఓ మాట అన్నా నేను, మనకి ఆచార్యులు అంటే ఇద్దరే ఇద్దరు, ఒకరు కూరత్తాళ్వాన్, ఇంకొకరు మనవాళ మహాములు అని. వెంటనే రాజహంసస్వామివారు అన్నారు, మా తాతగారు కూడా ఇలాగే అంటూ ఉండేవారు. ఆచార్య లక్షణాలు సంపూర్ణంగా ఉండి మనను గ్రహించేవారు వీరిరువురే అని అన్నారు. ఇలా అయిన తర్వాత జటాయు తీర్థంకి చేరుకున్నాం. కోరం నుంచి బయలుదేరి ఈ జటాయు తీర్థం వచ్చాం. దీన్నే తిరుపుట్కొడి అంటారు. కాంచీపురానికి 7-8 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. జటాయువుకి రామచంద్రమూర్తి మోక్షమిచ్చిన స్థలం ఇది. ఇక్కడ పెరుమాళ్ల పేరు విజయరాఘవులు, లక్ష్మీదేవి పేరు మరకతవల్లి. తూర్పుముఖంగా తిరిగి జటాయువుని ఒళ్ళో తొడమీద పెట్టుకుని స్వామి కూర్చుని ఉంటారు. జటాయువుకి ఇక్కడ మోక్షమివ్వడం అనేది బహుశ ఆళ్వార్ల దర్శన విశేషమే. ఎందుకంటే మహారాష్ట్ర నాసిక్ దగ్గర ఈ వివరం చూపిస్తారు ఈనాడు అక్కడ ఆలయం వాళ్ళు. ఇక్కడ ఆలయం పరిసరాలు ఎంతో ప్రశాంతంగా అద్భుతంగా ఉన్నాయో చెప్పలేం. చల్లని చక్కని గాలి తాగుతూ ఉంటే అక్కడే ఉండిపోతే బాగుండును అని అనిపించింది. విజయరాఘవ పెరుమాళ్ళ ఆలయానికి ఎదురుగుండా చిన్న గుట్ట, గుట్ట మీద జటాయువు సన్నిధి, పక్కన జటాయువు పుష్కరిణి, రాముడు ధనస్సుతో నొక్కగా ఈ సరస్సు ఏర్పడినదట. ఇందులోనే రాముడు జటాయువుకు సంస్కారాలు పూర్తయిన తర్వాత స్నానం చేశారట. బహుశ ఆలయం, జటాయువు గుట్ట, పుష్కరిణి ఇవన్నీ కలిపి ఒకప్పుడు ఒకే ప్రాంగణంలో ఉండేవేమో అనే అనుమానం వచ్చింది. కారణం ఏమిటంటే గుట్టకి ఆలయానికి మధ్యలో ఇసుక నేలలో ఒక ధ్వజస్తంభం ఉంది. ధ్వజస్తంభం ఆలయంలో కదా ఉండాలి. అందుచేత తర్వాత రోజుల్లో పెద్ద పెద్ద ప్రాకారాలు కట్టే శక్తులు లేక ప్రాకారాన్ని కుదించి వేశారేమో ఆలయానికి అని అనుమానం. సరే, లోపల సన్నిధిలో విజయరాఘవ పెరుమాళ్ళు కూర్చొని అభయముద్ర చూపిస్తూ ఉంటారు. కాకపోతే వారు ఒకంత విచారంగా ఉంటారు. జటాయువు మరణించాడు కదా, అందుకేమో. అంతేకాదు, ఈ విషాద సన్నివేశపు అయోమయంలో శ్రీదేవి భూదేవులిద్దరూ తారుమారై కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి మారిపోయారట. విషాదాన్ని భరించలేక కాస్త ముఖాలు తిప్పుకొని ఉన్నారు. చతుర్భుజుడైన స్వామి జటాయువుకి మోక్షాన్ని ఇక్కడ ప్రసాదించారు. లక్ష్మీ సన్నిధి కూడా ఎడమవైపునే ఉంది. ఇక్కడ అమ్మవారికి ఒక ప్రసిద్ధి ఉంది, సంతాన వరప్రదాయిని అని పేరు. సంతానం కావలసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి సేవించుకొని పెసలని కొంచెం వేయించి నీళ్లతో తడిపి మొలకి కట్టుకొని ఆలయంలో 3 రోజుల పాటు పడుకోవాలి. ఆ పెసలకి మొలకలు వస్తే సంతానం కలుగుతుంది, లేకపోతే లేదు అని నిర్ణయమట. వేయించిన పెసలకి మొలకలకి ఏమిటో అని ఆశ్చర్యం పోయాం. రామానుజుల వారి చిన్న తనపు గురుకులమంతా ఈ ప్రాంతంలోనే గడిచింది. యాదవ ప్రకాశుల వారి వద్ద మన రామానుజుల వారు అద్వైత సిద్ధాంతాన్ని చదువుకుంది కూడా ఇక్కడే. గురు శిష్యులిద్దరూ కూర్చున్న మంటపం అక్కడే ఉంది, దాన్ని సేవించాం. గురు పరంపరా ప్రభావం అనే గ్రంథాన్ని అందించినటువంటి మహానుభావులు పిన్ బడగరాం పెరుమాళ్ జీయర్ వారు కూడా అవతరించిన స్థలం ఇదే. తర్వాత పవలవన్నన్ అనే పెరుమాళ్ళని సేవించుకున్నాం. ఇంచుమించు కంచి కామాక్షి ఆలయం దగ్గరికి వచ్చాం. అక్కడ పవలవన్నన్ అనే పేరుతో పెరుమాళ్ళ ఆలయం ఉంది. పవలవన్నన్ అంటే పగడం రంగువాడు అని అర్థం, అంటే ఎర్రని రంగు కలిగినవాడు అని అర్థం. స్వామి త్రేతాయుగంలో ఆయన శ్వేతవర్ణం, కృతయుగంలో పవళవర్ణం, ద్వాపరయుగంలో పచ్చవర్ణం అంటే మరకతమణి, కలియుగంలో శ్యామలం. ఇవి స్వామి యొక్క రంగులు. అయితే ఇక్కడ 5 తలల ఆదిశేషు మీద కూర్చుని పడమటిముఖంగా హుందగా ఉన్నారు స్వామి. భృగు మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వరాల్లో ఎవరు సాత్వికులో పరీక్షిద్దామని వెళ్ళి చివరికి విష్ణువే సాత్వికుడు అని తేల్చాడు కదా, అప్పుడు తాను విష్ణువు పట్ల పరీక్ష పేరుతో చేసిన అపరాధాన్ని క్షమింపజేసుకునేందుకు ఈ కాంచీపురంలో తపస్సు చేయగా ఆయనకి ఈ రూపంలో దర్శనమిచ్చారట స్వామి. సాధారణంగా ఆలయాలలాగే ఉంది ఈ ఆలయం కూడా. ఇక్కడ లక్ష్మీదేవి పేరు ప్రవాళవల్లి తాయార్. ఇది చూచిన తరువాత ఎదురు వీధిలో ఉన్న పచ్చవన్నం సన్నిధికి చేరాం. శ్రీమన్నారాయణ పచ్చవన్నర్ ఇది ఒక దివ్యదేశం కాదు, కానీ ఆళ్వార్లు పాడలేదు, ఆచార్య అభిమాన స్థలం అంతే. అయినా పవళవన్నర్ సన్నిధితో పాటుగా పచ్చవన్నర్ సన్నిధి కూడా కలిపి చెప్పడం ఒక అలవాటు అయిపోయింది. ఆ స్వామిని కూడా సేవించుకున్నాం, తృప్తి తీరింది. ఉలహళంద పెరుమాళ్, ఉలహం అంటే లోకం, అళంద అంటే కొలచినటువంటి పెరుమాళ్ స్వామి భగవంతుడు. వామనమూర్తిగా బలిచక్రవర్తి దగ్గరకు వెళ్ళి ఆయనను 3 అడుగుల భూమిని దానం చేయగా అడిగితే ఆయన దానం చెయ్యగానే తటుక్కున పెరిగిపోయి త్రివిక్రముడైన దృశ్యం, ఆ దృశ్యమే ఈ ఆలయంలో ఉంటుంది. దీనిని పేరగం అని కూడా అంటారు. కామాక్షిదేవి ఆలయం దగ్గరలో ఇది ఉంటుంది. మంచి ప్రసిద్ధి ఉన్నటువంటి ఆలయం. మిగిలిన ఆలయాలతో పోలిస్తే భక్తులు రావడం పోవడం, క్యూలైన్లు వగైరా హంగులన్నీ ఉన్నాయి. లోపల మూలవర్లు అయ్యబాబోయ్ అనిపించేంత పెద్ద విగ్రహం, 35 అడుగుల ఎత్తు, అంటే 3 అంతస్తుల మేడ ఎంతటిదో అంత పెద్ద విగ్రహం అన్నమాట. పెద్ద పొడవైన ఇనపమూసకి గుడ్డ కట్టి వెలిగించి దివిటీలా చేసి పైకెత్తి చూపిస్తారు. ఆ వెలుగులో సేవించాలి త్రివిక్రముడి యొక్క దివ్య ముఖారవిందాన్ని. అద్భుతంగా ఉంటుంది ఆ దృశ్యం. ఒక కాలిని బలిచక్రవర్తి తలపై ఉంచి ఇంకొక కాలిని భూమికి సమాంతరంగా ఆకాశాన్ని కొలవడానికి ఎత్తి ఒక చేత్తో 2 లోకాలని కొలిచేశానని 2 వేళ్ళు చూపిస్తూ ఇంకొక చేత్తో 1 వేలు చూపిస్తూ ఇంకొక అడుగు ఎక్కడ పెట్టమంటావు అని బలిచక్రవర్తిని అడిగే దృశ్యం ఇది. చాలా చాలా బాగుంటుంది. సేవించి తీరవలసినటువంటి ఆలయాల్లో ఇది ఒకటి. అయితే అంతలా పెరిగిపోయిన స్వామిని బలిచక్రవర్తి తల ఎత్తి పైకి చూడలేక తల మీద ఆయన పాదం కూడా ఉంది కనుక ఒక్కసారి సేవ సాయించమని ప్రార్థించాడట. సరే అని తనని తాను తగ్గించుకొని ఆదిశేషు రూపంలో దర్శనమిచ్చాడట. అందుకని దీనిని ఊరగం అంటారు. పేరగం ఊరగం 2 ఒకటే సన్నిధిగా స్వీకరించాలి మనం. ఉలహళంద పెరుమాళ్ మూలవర్ణని సేవించడానికి క్యూలో వెడుతూ ఉంటే లోపల గర్భగుడికి కొంచెం ముందుగా ఎడంచేతి వైపు చూస్తే చిన్న గూడులా ఉంటుంది. దీనిని సాధారణ భక్తులు ఎవరూ పట్టించుకోరు. ఆ గూడు 3-4 అడుగుల ఎత్తు, మరో 3-4 అడుగుల లోతుగా ఉంటుంది. గోడ మీద చెక్కినట్లుగా పెయింట్లా ఆ లోపల మెలికలు తిరిగి పడగలు విప్పి ఉన్న ఆదిశేషుల అర్చామూర్తి ఉంటారు. అదే ఊరగం. బలిచక్రవర్తికి దర్శనమిచ్చినటువంటి వారు స్వామి. వీరు సంతానప్రదులని ప్రసిద్ధి. చాలా నిష్ఠగా ఈ లోపల ఆరాధనలు జరుగుతాయట. తడిబట్టలతోటే అర్చకులు కూడా లోపలికి వెళతారట. ఎప్పుడూ వారిని తాకి ఉపచారాలు చేయరట. విశేషంగా తమాషాగా అనిపించాయి ఆ వివరాలు. ఇక్కడ లక్ష్మీదేవి పేరు అమృతవల్లి తాయార్. అర్చకులు కూడా బాగానే రిసీవ్ చేసుకున్నారు. ఈ ఉలహళంద పెరుమాళ 2వ ప్రాకారంలో 16 స్తంభాల మంటపం కనిపించింది. ఆ మంటపం వెనుకనే జగదీశ్వర పెరుమాళ్ పేరుతో నీరగం అనే ఒక దివ్యదేశం. పెరుమాళ్ళు నిలబడి తూర్పుముఖంగా ఉంటారు. ప్రళయాన్ని దర్శింపచేకోరిన మార్కండేయ మహర్షికి వటపత్రశాయిగా దర్శనమిచ్చినటువంటి స్థలం. తర్వాత ఇచ్చిన తర్వాత దర్శనమిచ్చిన తర్వాత ఈ రూపంలో ఇక్కడనే వెలిశారట. మూలవర్లు ఉండరు, ఉత్సవరులే ఉంటారు. ఎందుచేతనో ఏమో మూలవర్లు ఏమైనారో కూడా ఎవరికి తెలియదట. అక్రూరుడికి ప్రత్యక్షమని కొందరంటారు. ఇంతకు మించి వివరాలు ఏమీ తెలియదు. లక్ష్మీదేవి పేరు మాత్రం నీలమంగైవల్లి తాయార్. ఇక 3వ ప్రాకారం, ఆ ప్రాకారంలో కరుణాకర పెరుమాళ్ అని మరో దివ్యదేశం ఉంది. దీనినే కారగం దివ్యదేశం అంటారు. దక్షిణముఖంగా నిలబడి ఉంటారు ఈ స్వామి. వీరి దగ్గరనున్న లక్ష్మీదేవి పేరు పద్మమణి తాయారు. నికేతన ఋషికి ప్రత్యక్షం. అంతకుమించి కూడా వివరాలు ఏమీ తెలియలేదు. నవనీత చోరుడు అనే పేరుతో కార్వానం అనే దివ్యదేశం కూడా ఇక్కడే ఉంది. వీరు నిలబడే ఉంటారు. పశ్చిమ ముఖం. లక్ష్మీదేవి పేరు కమలవల్లి తాయారు. పార్వతికి, అశ్వత్థామకి, బలిచక్రవర్తికి ప్రత్యక్షమయ్యారు. ఇంతకు మించి వివరాలు తెలియవు. ఇలా ఒక్క ఉలహళంద పెరుమాళ సన్నిధికి వెడితే మన నాలుగు దివ్యదేశాల సేవ పూర్తి చేసుకుని రావచ్చు. అయిపోతుంది అక్కడికి. ఉలగలంద పెరుమాళ్ళ సన్నిధిలో తప్ప ఇతర సన్నిధులు తలుపు తీస్తున్నట్లుగా కూడా తోచలేదు. బోడిగా ఒక పువ్వు కూడా కనిపించలేదు మూర్తులపైన. తిరుమణి పెట్టి ఎన్ని రోజులైందో స్వామికి, తైలకాపు సమర్పించి ఎన్ని సంవత్సరాలైందో అని జాలి కలిగింది. స్థల పురాణాలు కూడా క్షీణమైపోయినాయి అంటే ఆశ్చర్యం కదా అంటూ మన స్వామివారు 19వ భాగాన్ని ముగించారు. రేపటి రోజున 20వ భాగంలో మన ఎందు కృపతో ఎన్ని విశేషాలు చెప్తారో ఆ దివ్యదేశాలని మనం సేవించుకుందాం. గ్రంథం సగభాగం పూర్తయింది, ఇంకా సగభాగం మిగిలింది. అడియేన్ రామానుజదాస మరింగంటి కులశేఖరాళ్ళ వారు, హైదరాబాదు.